imagine created man was that man should manifest the life of heaven on earth.
దేవుడు మానవుని సృష్టించినప్పటి నుండి దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే మానవుడు ఈ పరలోకపు జీవితాన్ని ఈ భూమి మీద తను బయలుపరుస్తూ ఉండాలని. ఈ విషయంలో ఆదాము తప్పిపోయినప్పుడు మరి దేవుడు వెంటనే అంటే ఏదైనా విడిచిపెట్టిన వెంటనే ఒక వాగ్దానాన్ని ఇచ్చినాడు. ఆ వాగ్దానం ఏమిటంటే ఒక దినాన్ని స్త్రీ సంతతి సాతాను యొక్క తలను చితకదొక్కుతారు. ఈ సర్పము అంటే అపవాది తన విషాన్ని ఆదాములోకి హవ్వలోకి తను పంపించినాడు. మరి బైబిల్ చెప్పేది ఏమిటంటే అపవాది తను ఏదో సింహంలా రాలేదు కానీ ఒక సర్పంగా వచ్చినాడు. అది మనం చూస్తున్నప్పుడు తను ఏమిటంటే విశ్వాసులను భయపెడుతూ వచ్చేటటువంటి సింహంగా కాదు, విశ్వాసులను మోసం చేసేటటువంటి సర్పం మాదిరిగా వచ్చినాడు. మరి రెండు విధానాల్లో విశ్వాసుల మీదకి దాడి చేసేటటువంటి అపవాది, ఒకటి సర్పంగాను రెండోది సింహంగాను వస్తుంటున్నాడు. ఏదంటే శ్రమ అనేటటువంటిది మోసగించడం అనేటటువంటిది. ఎల్లప్పుడూ తన యొక్క గురి ఏమిటంటే పరసంబంధమైనటువంటి జీవితాన్ని నుండి వాళ్ళని దూరంగా తీసుకువెళ్ళిపోవాలి. ప్రజలను హింసించడం ద్వారా ప్రజలను భయపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మోసగించడం ద్వారా విశ్వాసుల్ని పక్కదారులు తప్పించి తీసుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ మానవుని యొక్క గత 6,000 సంవత్సరాల చరిత్రలో కూడా సాతాను కనుగొనింది ఏమిటంటే హింసించడం ద్వారా దేవుని యొక్క ప్రజలను నాశనం చేయలేకపోతున్నాడు. గతించిన 2,000 సంవత్సరాల్లో ఈ హింసించడం ద్వారా సంఘం నాశనం కాలేదు. అయితే సాతాను చూసింది ఏమిటంటే మోసగించడం అనేటటువంటిది సంఘాన్ని చాలా వరకు నాశనం చేస్తూ వచ్చింది. అందుకొరకి హింసించడం కంటే మోసగించడం అనే దాన్ని ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. చూడండి, ప్రస్తుత దినాల్లో మరి భారతదేశంలో చూస్తుంటే అనేక చోట్ల అనేకమైనటువంటి హింసలు వస్తున్నాయి. అనేక మంది క్రైస్తవులైనటువంటి వాళ్ళు హింసించబడి చంపబడుతున్నారు కూడా. ఒకవేళ అది మనకు జరిగితే మనకేమవుతుందని ఎంతో మంది క్రైస్తవులు దాని గురించి భయపడుతున్నారు. అనేక సంవత్సరాలుగా భారతదేశంలో క్రైస్తవులను మోసగించేటటువంటి విధానాన్ని సాతాను అనుసరిస్తూ వస్తున్నాడు. మరి కొద్ది కాలం క్రితమే తను అక్కడ ఏదో సింహం వచ్చినట్టుగా ఉధృతంగా వస్తున్నాడు. అయితే అనేకమైనటువంటి సంవత్సరాల నుంచి ఎంతో కాలం నుంచి సర్పం మాదిరిగా యుక్తిగా వస్తున్నాడు. మరి తన సర్పం మాదిరిగా వచ్చినప్పుడు క్రైస్తవులు ఏ విధంగా కూడా ఏం కలత చెందట్లేదు. సింహం మాదిరిగా వచ్చినప్పుడు ప్రజలు భయపడుతున్నారు. అనేక మంది క్రైస్తవులు మోసగించడం అనే దాని ద్వారా వాళ్ళు భయపడటం లేదు, కానీ శ్రమ వచ్చింది అనడానికి భయపడుతున్నారు. ఇది నాని లోకం అంతా చూస్తే మరి ఎంతో మెరుగైనటువంటి క్రైస్తవులు ఎక్కడ కనిపిస్తున్నారంటే ఎక్కడైతే అధికమైనటువంటి హింస ఉందో అక్కడే మెరుగైన క్రైస్తవులు కనిపిస్తున్నారు. మరి ఏ దేశాల్లో క్రైస్తవులకి హింస లేదో వాళ్ళు సుఖ సౌఖ్యాలతో బాగానే ఉన్నారు. వాళ్ళు చూడబోతే వాళ్ళ నాణ్యత ఎలా ఉందంటే చాలా అధోస్థితిలో ఉన్న వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళు ఎంతో లోక సంబంధమైన ప్రజలుగా ఉన్నారు, డబ్బును ప్రేమించే వాళ్ళు, భార్యాభర్తలు విడాకులు ఇచ్చుకుంటూ పోతున్నారు. అక్కడ వాళ్ళకి ఏమి హింస లేదు, అక్కడ మోసమే. గనక ఈ దినాల్లో మనం చాలా స్పష్టంగా మన కళ్ళారా మనం చూడొచ్చు, అపవాది మనుషులను హింసించడం కంటే మోసగించడం అనే దాని గురించి ఎక్కువ కేంద్రీకరిస్తున్నాడు. చైనా వంటి అనేకమైనటువంటి హింస కలిగినటువంటి దేశాల్లో క్రైస్తవులు ఎంతో మేలైనటువంటి గొప్ప క్రైస్తవులుగా ఉంటున్నారు. మరి అనేకమైనటువంటి పాశ్చాత్య దేశాల్లో అక్కడ హింస లేదు, కానీ క్రైస్తవులు చూడబోతే వాళ్ళు లోక సంబంధమైన క్రైస్తవులుగా ఉంటున్నారు. దానికి పరలోక సంబంధమైన జీవితాన్ని నుంచి నిన్ను నన్ను పక్కకు మళ్ళించాలంటే అపవాది ఏ దారి ఎన్నుకుంటున్నాడు అనుకుంటారు మీరు? రెండు వేల సంవత్సరాలు అయిన తర్వాత దీనంతా గమనించి చూచిన తర్వాత సాతాను క్రైస్తవులను తప్పుదారి పట్టించడానికి శ్రేష్టమైన మార్గం ఏమిటంటే మోసగించడం అనేటటువంటిదే మంచిది. క్రైస్తవులను లోకానుసారమైన మనసు గలవాళ్ళుగా చేయటం, వాళ్ళని ఏదో అతిశయం గర్వంతో ఉండేవాళ్ళుగా
చేయటం,
అనేకమైనటువంటి వాళ్ళ వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళు హింసించడం కంటే ఇట్లా మోసగించడం అనేటటువంటిదే క్రైస్తవుల్ని అధోస్థితికి తీసుకెళ్ళడానికి మార్గం.
If you believe that the most heavenly life that anybody lived on earth was the life Jesus lived.
మరి ఈ భూమి మీద ఎవరైనా కానీ పరలోక సంబంధమైనటువంటి జీవితాన్ని శ్రేష్టమైన విధానంలో జీవించినటువంటి వ్యక్తి అంటే యేసుక్రీస్తు ప్రభువారే మనకు కనిపిస్తారు. మరి రెండో ప్రశ్న మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏమిటంటే మీరు అది నమ్ముతున్నారా? నేను కూడా అట్లా నడవగలనా? ఏమనుకుంటున్నారు అనేది కాదు ప్రశ్న. చాలా విధానాల్లో మన యొక్క మనసు తప్పుగా భావిస్తుంది.
There are people cleverer than you and me who 600 years ago believed that the earth is going around the sun, that the sun is going around the earth every day.
ప్రతిరోజు కూడా సూర్యుడు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అనేటటువంటిది నీకంటే నాకంటే తెలివైనటువంటి వాళ్ళు 6000 సంవత్సరాల కింద ఉన్నటువంటి ప్రజలే దాన్ని నమ్మారు. 600 సంవత్సరాల పూర్వం
10 times cleverer than you and me.
నీకంటే నాకంటే 10 రెట్లు తెలివైనటువంటి వాళ్ళు. మరి సూర్యుడు భూమి చుట్టూ 24 గంటలు తిరుగుతుంటున్నాడు, అది అట్లా అనిపిస్తుంది. మన కాళ్ళ కింద ఉన్నటువంటి భూమి గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది కదులుతూనే అంటే సత్యాన్ని ఎవరు నమ్మలేదు. ఇప్పుడు మన కాళ్ళ కింద ఉన్నటువంటి మనం ఉన్నటువంటి భవనమే గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఇది కదులుతుందంటే మీరు నమ్ముతారా? అంటే ఒక విమానం వెళ్లే వేగాని కంటే అధిక వేగం తెలుస్తుంది. మీరు కూర్చున్నటువంటి హాలే కదిలిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ మనకి అట్లా అనిపించట్లేదు. లేదు, భూగోళం చదివినటువంటి వాళ్ళు విజ్ఞాన శాస్త్రం చదివినటువంటి వాళ్ళు ఈ సత్యాన్ని ఎరుగుతారు. సూర్యుడు చూస్తుంటే కదిలిపోతున్నట్టు ఒక చోట నుంచి ఒక చోట వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది, కానీ అసలు అది కదలడం లేదు. లేదు, అది చేసే పని ఏంటి? దేవుడు మనకి నేర్పిస్తున్నాడు, మీ కళ్ళు దేన్నైతే చూస్తున్నాయో దాని మీద నమ్మేకండి. ఏదైతే అది సరైంది అనుకుంటున్నారో అది సరైంది కాదు. లేకుంటే మీ అనుభూతి, మీరు ఏమనుకుంటున్నారో మీ భావం అనేటటువంటిది అది కూడా సరైంది కాదు. మీరేమనుకుంటున్నారో మీ కాళ్ళ కింద భూమి కదలట్లేదు అనుకుంటున్నారు, కానీ అది కదులుతుంది. కనుక మన మనసును నమ్మటానికి లేదు. అది చాలా ప్రాముఖ్యమైన ఒక పాఠం మనం నేర్చుకోవాల్సింది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక రమ్యమైన మాట ఉంటుంది, అది నాకు చాలా ఇష్టమైనటువంటి వచనాల్లో ఒకటి. ఒకవేళ మీకు తెలియకపోవచ్చు, ఈరోజు దాన్ని మీరు నేర్చుకోండి, అది జ్ఞాపకం చేసుకోవడం చాలా మంచి వచనం. నా జీవితంలో ఇది నాకు ఎంతో గొప్ప సహాయపడుతూ వచ్చింది. ఇది ఒక వాగ్దానం కాదు, ఇది ఒక ఆజ్ఞ కాదు, అది ఒక సత్యాన్ని కూర్చున్నటువంటి మాట. రోమా 3:4 వచనం, ఆ వాక్యం మధ్యలో ప్రతి మనుషుడు అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. ప్రతి మనుషుడు అబద్ధికుడు కానీ దేవుడు సత్యవంతుడు. ఒకవేళ మనుషులందరూ ఏదో చెప్పినా కానీ దేవుడు ఒకటి చెప్తే దేవుడు చెప్పిందే సత్యం. ఈ వచనంలో ఉన్న అర్థం అది. మీరు ఆ వాక్యాన్ని అనుసరించి జీవిస్తే, మీ జీవితంలో దాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తే, నా జీవితాన్ని మార్చినట్టుగానే మీ క్రైస్తవ జీవితాన్ని కూడా ఈ వచనం పూర్తిగా మార్చేస్తుంది. నేను ఇది దేవుని వాక్యం అని నమ్ముతున్నానని చెప్పినట్టే, దేవుని వాక్యం ఏదని చెప్పినప్పుడు, ఈ లోకంలో ఉన్న 70 కోట్ల ప్రజలు, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏది చెప్పినా గానీ అది తప్పు. 500 సంవత్సరాల కిందట ఐరోపాలో కోపర్నికస్ అని ఒక వ్యక్తి ఉండేవాడు. అసలు ఈ సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడా ఏమిటి దీని సంగతిని కనుగొనాలని కోరాడు. ఒకవేళ అందరూ కూడా ఆయన ఉండొచ్చు, ప్రతి వాళ్ళు లోకంలో అందరూ నమ్ముతున్నారు సూర్యుడు తిరుగుతున్నాడని, నువ్వెందుకు దీని గురించి అని అతను నివారించి ఉండొచ్చు. ఆయన ఉన్నాడు, సరే భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ తప్పై ఉండొచ్చు, భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా తప్పు అంటున్నాడంటే ఎంత గర్వంతో ఉన్న మనుషులు ఇతర అనుకుంటారు. అతను అనుకున్నాడు, సరే నేను దీని గురించి పరీక్ష చూస్తాను. ఏం కనుగొన్నాడు తెలుసా? అతడు కనుగొనింది ఏంటంటే భూమి మీద ఉన్న చెప్పిన వాళ్ళందరూ కూడా తప్పని. ఎందుకంటే అసలు ఈ సూర్యుడు భూమి చుట్టూ తిరగట్లేదు. ఎందుకు నాకు అతను అంత గొప్ప సవాలుగా ఉన్నాడు తెలుసా? నేను అనుకున్నాను ప్రభా, ఒక భూగోళ సంబంధమైనటువంటి సత్యాన్ని గురించి ఒక వ్యక్తి సర్వలోకానికి అంతరికంటే వ్యతిరేకంగా ఎదురు తిరిగి దాని సత్యం అని రుజువుపరిచినప్పుడు మరి నువ్వు చెప్పేది ఎంత సత్యంగా ఉంటుంది? ఇప్పుడు సాధారణంగా ఈ భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడా, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నాడా, ఈ సంగతిలో నా యొక్క జీవితాన్ని పెద్ద మార్చడం, దాని గురించి నాకు పెద్ద పట్టింపు లేదు. కానీ నేను అనుకుంటాను అపొస్తలైనటువంటి పేతురు నమ్ముంటాడు ప్రతిరోజు కూడా సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడని. ఎందుకంటే ఆయన పెద్ద శాస్త్రవేత్త కాదు, ఆయన భక్తిపూర్వకమైన జీవితం జీవించాడు. కనుక దైవ భక్తి కలిగినటువంటి జీవితం జీవించడానికి భూగోళ సంబంధమైనటువంటి విషయాలు పెద్ద ప్రాముఖ్యమైన కనుక అంత ప్రాముఖ్యత లేనటువంటి సంగతి గురించి కూడా ఒక్క మనుషుడు మొత్తం భూమి మీద ఉన్న ప్రజలందరినీ సవాల్ చేసినప్పుడు మరి నా మనసులోకి వచ్చినటువంటిది ఎంత గొప్ప సవాలుగా ఉంటుంది. కోపర్నికస్ ఏవైతే చెప్పాడో దానికంటే అనేకమైనటువంటి కోట్ల రెట్లు ప్రాముఖ్యమైన సంగతి. ఎందుకు దేవుని సత్యం కొరకు నేను నిలబడకూడదు? ఆ సత్యం గురించి ఆయన నిలబడ్డాడు దాన్ని కనుగొనడానికి, ఆ సత్యాన్ని కనుగొన్నాడు. ఇది నానే సర్వలోకమా సత్యాన్ని నమ్ముతుంది. మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇప్పుడు ఎవరు నమ్మరు సూర్యుడు ప్రతిరోజు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. దాని గురించి మిస్టర్ కోపర్నికస్ కి మీరు థ్యాంక్స్
చెప్పాలి.
సర్వలోకము ఏదైతే నమ్ముతుందో దాన్ని సవాలు చేయడానికి నిలబడినటువంటి ప్రజలు. కేథలిక్ సంఘం అంతా ఏమైతే నమ్ముతుందో దాని గురించి సవాల్ చేస్తూ 500 సంవత్సరాల పూర్వం మార్టిన్ లూథర్ నిలబడ్డాడు. ఒక్క మనుషుడు మరి తను చంపటానికి సిద్ధపడినటువంటి ఆ నాయకులు, పరిపాలకులు, చక్రవర్తులు అందరి ముందు ఎంత ధైర్యంగా నిలబడ్డాడో అనుకోవచ్చు. ఈ రీతిగా అనేక సంవత్సరాలుగా అనేక మంది దైవజనులు ఉన్నారు.
God's word is true that everybody else says something else.
వాళ్ళ గమనం ఏమిటంటే ఎవరు ఏం చెప్పినా కానీ దేవుని మాట మాత్రం సత్యం.
They have to be men of courage.
వాళ్ళు ధైర్యం కలిగినటువంటి మనుషులుగా ఉండాలి.
They have to be men who knew God.
దేవుని ఎరిగినటువంటి మనుషులుగా ఉండాలి.
Most Christians are cowards.
అనేక మంది క్రైస్తవులు పిరికివాళ్ళు.
Most Christians are like the Bible says sheep.
మరి బైబిల్ చెప్పినట్టుగానే అనేక మంది క్రైస్తవులు గొర్రెలు లాంటి వాళ్ళు.
I don't know whether you've seen sheep going together.
గొర్రెలు కలిసి మందగా వెళ్ళటం మీరు ఎప్పుడైనా చూసారు లేదో నాకు తెలియదు. నేను బెంగళూరులో రోడ్ల మీద చూస్తుంటాను, ఒక గొర్రెల గుంపు వెళ్తుంది అనుకోండి, అసలు ఆ వెనక వెళ్తున్న గొర్రెలు ఎక్కడ పోతున్నాయనే సంగతి కూడా అంటే తెలియదు. ముందున్నవంతా ఒక పక్కకు వెళ్తుంటే ఇవి కూడా తలలు ఉంచుకుని వాటిని వెనక
వెళ్ళిపోతుంటాయి.
ఒకవేళ చంపబట్టడానికి కసాయవాడి ఇంటికి వెళ్తున్నాయనే సంగతి కూడా తెలియదు వాటి కొన్నిసార్లు. ఎవరు తెలియదు ఇక్కడ నుంచి పారిపోవాలనే సంగతి వాటికి ఏం తెలియదు, ఎలా మౌనంగా వెంబడించి
వెళ్ళిపోతుంటాయి.
మరి క్రైస్తవులు నిజంగా ఈ గురువులా ఉన్నారనేటటువంటిది చాలా ఇందులో కూడా చాలా సత్యంగా ఉంటుంది.
You should not follow the sheep in front, you must look and see where the shepherd is going.
Aithe ee mundunnatuvandi gorrelu kada manam chodtam asalu kaapari ekkada unnadu ane sangathi chudalam.
If one sheep looks up and sees the shepherd going another direction, he should quit all the sheep and go with the shepherd.
Oka vela madhyalo oka gorre thala pai ketti ledu ledu kaapari inko prakka kelutunnadu ani telisinappudu mattham ee gorrela manda antatini vadili petti kaapari vembadi vellali.
Most Christians just blindly follow the leader.
Aithe chaala mandi christulu entante vaala naayakudu evaro ala vembadinchukondi vellipothadu. వాళ్ళ వాళ్ళ నాయకుడు యేసుక్రీస్తు ప్రభువారు కాదు, ఎవరో ఒక మనుషుడు నాయకుడిగా నడిపిస్తున్నాడు. వాళ్ళు బైబిల్లో ఏముందనే దాన్ని వెంబడించి అనుసరించట్లేదు, టెలివిజన్ లో ఎవరో క్రైస్తవ బోధకుడు ఏది చెప్తున్నాడు దాన్ని అనుసరిస్తున్నారు. మిమ్మల్ని అడుగుతారు, మీరు ఈ క్రిస్టియన్ టెలివిజన్ ప్రోగ్రామ్స్ చూసేదానికంటే అధికంగా దేవుని వాక్యాన్ని మీరు చదువుతున్నారని యథార్థంగా ఎంతమంది చెప్పగలరు? దాని అర్థం ఏంటంటే టెలివిజన్లో ఒక గంట సేపు బోధకుడు బోధించేదాన్ని మీరు వింటుండే, ఆ రోజు మీ బైబిల్ పరిశుద్ధ గ్రంథం గంట కంటే ఎక్కువ చదవాలి. అది అనేక మంది క్రైస్తవుల విషయంలో ఇది సత్యం కావట్లేదు భారతదేశంలో. అటువంటి క్రైస్తవులకు నేను ఏం చెప్పాలని దేవుడు కోరాడు చెప్తున్నాను. ఎవరికైతే బైబిల్ వాళ్ళ సొంత భాషలో ఉందో దాన్ని చదవడం ధ్యానించట్లేదు, అయితే దానికి బదులుగా క్రైస్తవులైనటువంటి టీవీ బోధకులను చూస్తున్నారు గనక వీళ్ళు మోసగించబడటానికి వాళ్ళు తగినటువంటి వాళ్ళే. ఒకవేళ ఎక్కడో ఎవరికో చదువుకోవడానికి చేతులు బైబిల్ లేదు, చదివే ప్రసక్తి లేదంటానికి దానికి మనం అనుకోవచ్చు. అయితే మీ సొంత భాషలో బైబిల్ ఉంది దాన్ని చదవట్లేదు, ఏదో బోధకుడు ఏం చెప్తున్నాడో అది నమ్ముతున్నారు. మీరు సంఘంలో కావచ్చు లేకుంటే పబ్లిక్ మీటింగ్ టెలివిజన్ లో కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి దేవుని వాక్యంతో సరిపోల్చి చూసుకోవట్లేదు. వాళ్ళు మోసగించబడటానికి తగ్గవాళ్ళు, అనేక మంది ఇట్లా మోసగించబడుతున్నారు కనుక మనం మోసగించబడాలని కోరట్లేదు. మీ యొక్క ఇది మీ నియమంగా మీ జీవితంలో
పెట్టుకోండి.
ఈ భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు అబద్ధకుడు దేవుడు సత్యవంతుడు. అంటే ఒక మనుషుడు దేవుని వాక్యాన్ని నాకేది చూపించకపోతుంటే నేను దాన్ని అంగీకరించను. జాక్పూర్ అని చెప్పినా సరే ఆయన కూడా వేరే వాళ్ళకంటే ప్రత్యేకమైన వ్యక్తి కాదు, అందుకొరకే నేను ఈ లేఖనాల్లో తీసి చూపిస్తుంటాను. నాకున్నటువంటి నా తెలివితేటల మీద మీరు దాన్ని ఆధారపడి ఉండదు. విశ్వాసం అనేటటువంటిది ఒక మనుషుడు చెప్పేదాన్ని బట్టి కాదు, దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు విశ్వాసం
వస్తుంది.
కనుక దేవుని యొక్క వాక్యం ఏదైనా చెప్తున్నట్టు మన మనసు ఇంకోటి చెప్తుంది అనుకో, మనం అనాలే నేను దేవుని వాక్యాన్ని నమ్ముతాను. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు మీరు చిన్న బిడ్డల మాదిరిగా చూడండి, పిల్లలు తమ తల్లిదండ్రులు చెప్పేదాన్ని ఎంతగా నమ్ముతారంటే, ఇద్దరు సహోదరులు మాట్లాడుకునేటటువంటి కథ ఒకసారి విన్నాను. ఒక అతనికి 6 సంవత్సరాల వయసు, వాళ్ళ అన్నకి 15-16 సంవత్సరాలు
ఉండే.
అన్నగారు అన్నాడు సూర్యుడు తిరుగుతున్నాడు అని చెప్పాడు. చూడు ఇప్పుడు ముందు అక్కడ కనపడ్డాడు, ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. చిన్నవాడు అన్నాడు కాదన్నాడు. డాడీ ఏం చెప్పాడు తెలుసా, సూర్యుడు తిరుగుతున్నట్టు కనిపిస్తాడు కానీ కదలటం లేదని నాన్న చెప్పాడు కదా. పెద్దవాడు అన్నాడు నేను ఏం చూస్తున్నానో అదే నమ్ముతాను నేను. చిన్నవాడు అన్నాడు డాడీ నాన్న ఏం చెప్పాడు అదే నేను నమ్ముతానన్నాడు. ఇందులో ఎవరు సరైన వాళ్ళు చెప్పండి. మనం అంటాం నేను చాలా తెలివైన ఉండి నా మనసు చెప్పకపోతే నేను అంగీకరించను అంటాం. నా మనసు కూడా నన్ను మోసగించవచ్చు. నా పరలోకం తండ్రినే నేను నమ్ముతాను. 50 సంవత్సరాల కిందట నేను తిరిగి జన్మించాను. 50 సంవత్సరాలుగా ఈ వాక్యాన్ని ఈ గ్రంథాన్ని చదువుతున్నాను. 50 సంవత్సరాలుగా దీన్ని నేను నమ్ముతున్నాను. ఈ రోజు ఎంతో ధైర్యంగా నేను చెప్పగలను దేవుని వాక్యం సత్యమైంది. ఈ గ్రంథంలో ఉన్నటువంటి ఒక్క సంగతి కూడా తప్పన్నట్టుగా నేను ఎక్కడ
కనుగొనలేదు.
50 సంవత్సరాలుగా తప్పిపోయినటువంటి ఒక వాగ్దానాన్ని కూడా నేను
చూడలేదు.
మీరు అనొచ్చు నేను కొనుక్కున్న వాగ్దానాలు నా విషయంలో జరగలేదు, నెరవేర్చబడలేదు. మీరు అంటే మీకు కానటువంటి వాగ్దానాన్ని పట్టుకుని మీరు కూర్చుంటున్నారు, ఇది నాకు కావాలంటున్నారు, అందుకే అయి ఉండొచ్చు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. కొంతమంది అంటారు రోమీయులకు రాసిన పత్రిక 8:28 దేవుడు సమస్తమును మేలు కలుగొట్టకై సమకూర్చి జరుగుతున్నాడు. మరి నా జీవితంలో ఏదో సంభవించింది, అది నాకు మేలు కలగటానికి సంభవించలేదు. నేను అంటాను ఆ వాగ్దానం అసలు నీకని ఎవరు చెప్పారు? అది ఎవరైతే డబ్బును ప్రేమిస్తారో వాళ్ళకి మేలు కలుగుటకే సమస్తము సమకూడు జరుగుతున్నావు అని చెప్పింది ఆ వాక్యం. నా బైబిల్ అట్లా లేదు. ఎవరైతే దేవుని కంటే ఎక్కువ తమ తల్లిదండ్రులను ప్రేమిస్తారో వాళ్ళకి మేలు కలుగుటకై సమస్తము సమకూడు జరుగుతుంది. లేకుంటే దేవుని కంటే వాళ్ళ ఇంటిని ఎక్కువ ఎవరు ప్రేమిస్తున్నారు వాళ్ళకి? లేకుంటే దేవుని ప్రేమించేది ఉద్యోగాన్ని ఎవరు ప్రేమిస్తున్నారు వాళ్ళకి? దేవుని ప్రేమించడం కంటే వాళ్ళకి ఈ యొక్క భౌతిక సంబంధమైనటువంటి లైంగిక సంబంధమైన ఆశలు ఇచ్చలు ప్రేమించే వాళ్ళకి అయితే కాదు. మీరు చెక్ పట్టుకెళ్ళి బ్యాంక్ లో దాన్ని ఎన్కేష్ చేసుకునే ముందు అసలు ముందు అది మీ పేరు మీద ఉందో లేదో చూసుకోవాలి. ఇది చాలా అద్భుతకరమైనటువంటి చెక్, అంతా మేలు కలగటమే జరుగుతుంది. అది దేవుని ప్రేమించు వారికని రాయబడింది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువాని అన్నిటికంటే అధికంగా ప్రేమిస్తున్నారో, ఈ భూమి మీద ఉన్నటువంటి దేనికంటే కూడా అధికంగా ఎవరు ఆయన్ని ప్రేమిస్తున్నారో, అట్లాంటి వాళ్ళకి సమస్తమును మేలు కలుగుటకై సమకూడి జరుగుతున్నదని మీ గ్యారంటీ పత్రం రాసుకోగలరు. మనం ఏదో కొన్ని వాగ్దానాలు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుడికి ఇచ్చిన వాగ్దానాలు కొంచెం చదువు. నా నామున మీరు ఏం అడిగిన నేను మీకు ఇస్తున్నాను, ప్రభు చెప్పిన మాటలు పట్టుకుంటాం. మీరు అంటారు మరి యేసు నామా నేను అడిగాను నాకు ఎప్పుడు రాలేదంట. ఆ వాగ్దానం ఎవరికి ఇచ్చారు యేసు ప్రభు గారు? ఆయన వెంబడించడానికి వాళ్ళు అన్నింటినీ వదులుకుని వచ్చారు వాళ్ళు. మీరు అసలు ఆయన వెంబడించడానికి ఏది వదులుకోలేదు, అయినా కానీ ఆ వాగ్దానం కావాలంటున్నారు. మీ జీవితంలో యేసు ప్రభుని వెంబడించడానికి ఏం వదిలేశారు మీరు? ఎవరికి ఆ వాగ్దానం ఇచ్చారు యేసు ప్రభు? మరి ప్రభు ఏం చెప్పినా గానీ వెంటనే వాళ్ళు చేశారా ప్రజలు? మీరు చేపలు పట్టి దొందులు పెట్టి నన్ను వచ్చి వెంబడించండి అన్నారు. అక్కడ అమ్మ నాన్నలు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ నమస్కారం పెట్టి వదిలేసి యేసు ప్రభుని వెంబడించారు. మత్తయి చాలా శ్రేష్టమైనటువంటి తన లెక్కలన్నీ రాసుకుంటున్నాడు, కూరుతున్నాడు, ఆ రోమా ప్రభుత్వం కింద పనిచేస్తున్నాడు. ప్రభు అన్నాడు అది వదిలే, అసలు ఆ అకౌంట్స్ పూర్తి చేయటం ఆ కాలం కూడా ఇంకా పూర్తి చేయలేదు. ఆ పెన్ను కూడా వదిలేసాడు, అక్కడ
వెళ్ళిపోయాడు.
ఈ ఆఫీసులో ఈ అకౌంట్లన్నీ ఎలా వదిలేసే వెంటనే రోమా ప్రభుత్వం పోలీసు వాళ్ళని పంపించి అరెస్ట్ చేస్తున్నారు, దీని గురించి కూడా పట్టించుకోలేదు. యేసు ప్రభు గారు పిలిచాడు నన్ను. వెంటనే తక్షణమే విధేయత చూపించినటువంటి వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభువారు ఎంత చక్కటి గొప్ప వాగ్దానం. మీరు నా నామను ఏ అడిగినా నేను మీకు ఇస్తాను. మనం యేసు ప్రభువారు ఏదో చెప్తున్నారు, ప్రభువా మరి దీని సంగతి ఏంటో చూస్తాను నేను, దాని గురించి ప్రార్థన చేస్తాను. 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సరే ఇప్పుడు నేను చేస్తాను లేవంట. వెంటనే పెన్ వదిలేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ప్రభు ఇచ్చిన వాగ్దానాలు మనకు కావాలని పట్టుకుంటాం. మీరు కూడా అట్లా విధేయత చూపిస్తే మీకు పనిచేస్తుంది. అది కూడా అంటే మీ ఉద్యోగం వదిలేయాలని చెప్పట్లేదు. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఉద్యోగం వదిలేయమని పిలిస్తే మాత్రం వదిలేయండి. అక్కడ ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే విధేయత. ప్రభు మీకు ఏదన్నా చేయమని చెప్పినప్పుడు వెంటనే చేయాలి. ఇక్కడ ఉన్న ఎవరినైనా సవాల్ చేసి నేను చెప్పగలను, ఈ రోజు నుంచి మీరు
ప్రారంభించండి.
ప్రభా నువ్వు ఏం చెప్పినా గానీ తక్షణమే నేను అది చేస్తాను. ఒకవేళ అది నీ స్వరమో కాదని నాకు ఖచ్చితంగా తెలియకపోతుంటే మాత్రం నేను వేచి ఉంటాను. ఒకవేళ దాని విషయం ఖచ్చితంగా నీకు తెలియనప్పుడు ప్రభు నీకు దాని ఉత్తరవాదం
అడగట్లేదు.
అది ఒకసారి అది దేవుని యొక్క పిలుపు లేకుండా దేవుని వాక్యం తెలుసుకున్నప్పుడు వెంటనే మీరు ప్రభా ఇది చేస్తానని వెంటనే విధేయత చూపించాలి. ప్రభు తన శిష్యులకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానం కూడా మీ జీవితంలో నెరవేరుతున్నారని ఖచ్చితంగా
చెప్తున్నాను.
ఇటువంటి ప్రార్థనలకు చాలా గొప్ప జవాబులు నేను పొందాను. నేను ప్రభా నీవే సత్యవంతుడు, లోకంలో ఉన్న వాళ్ళందరూ అబద్ధకులు. ఇక్కడ దేవుని వాక్యం ఉంది, ఇది ఆజ్ఞ. మొదటి యోహాను 2వ అధ్యాయం, ఇది ఒక ఆజ్ఞ, ఇది వాగ్దానం కూడా. మొదటి యోహాను 2వ అధ్యాయం 6వచనం, ఆయన యందు నిలిచియున్నవాడనని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకొనను అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. ఇది ఒక ఆజ్ఞ. నువ్వు క్రీస్తునందు నిలిచి ఉంటున్నా చెప్పుకుంటున్నావా? అప్పుడు ఆయన నడిచినట్టుగా నువ్వు నడవాలి. ఆయన చేసిందంతా నువ్వు చెయ్యాలని చెప్పట్లేదు. ఆయన ఏ నియమములను అనుసరించి నడుచుకున్నాడో అదే నియమాలను అనుసరించి నువ్వు కూడా నడుచుకోవాలి. అంటే నువ్వు నజరైతే వదిలేరు కాదు, లేకుంటే నువ్వు వడ్లవాడుగా ఉండాలని, పెళ్లి చేసుకోకుండా ఉండాలని, లేకుంటే గడ్డం పంచుకోవాలని, లేకుంటే పెద్ద పెద్ద వస్త్రం ఒకటి వేసుకోవాలని, అంగి వేసుకోవాలని. ఆయన ఏ నియమాలను అనుసరించి నడిచాడో అది ప్రాముఖ్యం. లివింగ్ బైబిల్లో ఏమనందంటే దాని తర్జమా, ఎవరైతే క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారో యేసు ప్రభు జీవించినట్టుగానే వాళ్ళు కూడా జీవించాలి. ఇది ఏదో మీకు సలహా చెప్పడం కాదు, ఇది ఆజ్ఞ. ఈ గ్రంథంలో ఏదో మీకు సలహాలు చెప్పడం కాదు, ఉన్నవి ఆజ్ఞలే. అది వాగ్దానం కూడా. ఎట్లా ఇది వాగ్దానం? ఎందుకంటే ఇట్లాంటి వాగ్దానం ఉంటే, జాగ్రత్తగా అటువంటి వాగ్దానం ఉంటే దాని అర్థం ఏమిటంటే దాన్ని అనుసరించి జీవించడానికి దేవుడు ఖచ్చితంగా తన కృపను అనుగ్రహిస్తాడు. చూడండి, ఈ గ్రంథం దేవుని వాక్యం అని పిలువబడుతుంది. దీనికి మరి ఒక పేరు ఉంది, అనేక చాలా పేర్లు ఉన్నాయి, వాటిలో ఒకటి చూపిస్తాను. అపొస్తల కార్యములు 20:32.
This is a lovely way of calling God's word.
దేవుని యొక్క వాక్యాన్ని పిలవటం ఎంత రమ్య. అపొస్తల కార్యములు 20:32. పౌలు అంటున్నాడు,
commend you to God and to the word of his grace.
ఆయన దేవునికి ఆయన కృపా వాక్యమునకును మిమ్మల్ని అప్పగించుకును.
The word of God is called the word of his grace.
దేవుని కృపా వాక్యం అని పిలవబడుతుంది.
What a lovely expression.
ఎంత చక్కటి రమ్యమైన. దాని అర్థం ఏంటి?
That means in every word I read in scripture,
ante nenu lekhanallo chadivetatuvanti prati maata kuda aajnyalu,
I can get grace to do that,
adi cheyataniki krupanu nenu pondagalanu ani.
It's the word of his grace,
adi tana krupa vakyam.
It's like, you know, if I sent my little boy to the shop to buy a loaf of bread.
Idi ela untundante oka oka bread konni teravalani na chinna pilla vaani shop ku pampanu,
even 10 rupees
adanu 10 rupayalu istanu.
But if I ask him to go and buy something more expensive,
aithe danikante inka kharidaindi konni teravalani cheppanu,
go and buy an emergency
సరే ఒక ఎమర్జెన్సీ టార్చ్ లైట్ కొనుక్రమని అప్పుడు 300 రూపాయలు ఇస్తాను. ఎందుకు ఒకసారి 10 రూపాయలు ఇచ్చాను, ఇంకో దానికి 300 రూపాయలు ఎందుకు ఇస్తాను? ఎందుకంటే దానికి అధికంగా కావాలి. అట్లనే లేఖనంలో చిన్న ఆజ్ఞ ఉంది అనుకోండి, దానికి కావలసినంత కృప పొందుతాను. చాలా పెద్ద ఆజ్ఞ ఉంది, మీ అత్తగారిని ప్రేమించాలి అని ఉంది. దానికి దేవుడు చాలా అధికమైనటువంటి కృప ఇవ్వాలి. గనక ఈ కృప అనేటటువంటిది మనం చేయవలసినటువంటి కార్యాన్ని కావలసినంతగా అనుగ్రహించబడుతుంది. అది మనం నమ్మకపోతే పొందమ్మా. మీ శత్రువులను ప్రేమించాలని కూడా దేవుడు చెప్పిన దానికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు.
But if you are, you have to love that brother or sister who always coming and coming and giving gifts to you every week.
Ganaga lekunde oka sahodaridu gaani oka sahodari gaani prati varam mee daggariki vastunnaru rakarakala bahumathulu istunnaru vaallu preminchalante daniki em adhikamaina krupa akkaledu vaallu preminchadaniki. Daniki 10 rupayala krupa saripothundi. మీ శత్రువుని ప్రేమించాలంటే ఒకవేళ 300,000 రూపాయల కృప దానికి కావాల్సి వస్తుందేమో. దేవుడు అంత కృప మీకు ఇస్తాడు. మరి దేవుని కృపావాక్యం కానటువంటిది ఎక్కడ ఇక్కడ ఆజ్ఞ లేదు. మరి క్రైస్తవుడని చెప్పుకునేటటువంటి ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు ప్రభు వారు జీవించినట్టుగా జీవించాలి. మరి అది ఏంటంటే 30 కోట్ల రూపాయలు ఎంతో ఖరీదైనటువంటిది. అయితే దానికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం, ఆయన కృపతో నేను చేయగలను. దాన్ని నమ్ముతున్నారా? అది దేవుడు మీకు కృప అనుగ్రహించకుండా ఆయన ఏ విధమైనటువంటి ఆజ్ఞని ఇవ్వడం లేదు. చూడండి, నా పిల్లవాడికి ఏదైనా కొనుక్రమని నేను చెప్పినప్పుడు తనకు కావాల్సిన డబ్బు ఇస్తున్నాను. దానికి కావలసిన డబ్బు ఇవ్వకుండా నా కుమారుని ఎప్పుడు కూడా కొనుక్రమని షాప్కు నేను పంపను. నాకు జ్ఞాపకం ఉంది, ఒకసారి మా కుమారుడిని షాప్కు పంపించాను ఏదో బ్రెడ్ ఏదో కొనుక్రమని. వెంటనే పరిగెట్టుకెళ్ళాడు. 5 నిమిషాలు మనం పరిగెట్టుకొచ్చాడు. డాడీ డబ్బు ఇవ్వమన్నాడు. మనం కూడా అట్లా ఉంటాం. మనం విధేయత దేవుని కృపను కోరకుండా మనం విధేయత చూపించాలనుకుంటున్నాం. కనుక ఆ బ్రెడ్ కొనుక్రమని రొట్టె కొనుక్రమని కనుక ఏం చేయాలని కోరుతాను. నువ్వు ఎక్కడన్నా కూలి పని చేసి 10 రూపాయలు సంపాదించుకుని అప్పుడు ఆ 10 రూపాయలు పట్టుకెళ్ళి నువ్వు బ్రెడ్ కొనుక్కురా అంటాను నేను. లేదు, షాప్కి వెళ్ళే ముందు నా దగ్గరికి రావాలి, నేను డబ్బు ఇస్తున్నా తీసుకెళ్ళాలి. అట్లానే దేవుని వాక్యంలో మీరు ఆజ్ఞ చూసినప్పుడు దాన్ని విధేయ చూసినా పరిగెట్టుకు వెళ్ళిపోదు. ఎందుకంటే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెనక్కి వస్తున్నారు, లేదు దీన్ని అనుసరించలేకపోతున్నాను. నా కుమారుడు 5 నిమిషాల్లో వెనక్కి వచ్చాడు, మీరు 5 సంవత్సరాల తర్వాత వెనక్కి వస్తారు. చెప్పండి, ప్రభా నేను దీన్ని విధేయత చూపించడానికి ప్రయత్నం చేసే ముందు నీవు నాకు కృప ఇయ్యి, లేకుంటే నేను చేయలేను. ఇది చాలా కఠినమైన ఆజ్ఞ, ఇది సులువైంది కాదు. నాకు కృప అనుగ్రహించు, నీ కృపతో నేను చేయగలను. దేవుడు సత్యవంతుడు కనుక ఇతరులు చెప్పే ప్రతిదీ కూడా అబద్ధం. ఉదాహరణ చూడండి, చాలా సంవత్సరాల కిందట ఈ వచనాన్ని నేను చదివాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4. మరి ఇది విధేయత చూపించడానికి చాలా కఠినమైన ఆజ్ఞ. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, అది పరలోకపు జీవితం. పరలోకంలో ఎప్పుడు కూడా మనుషులు సణుక్కుండా ఉండరు, ఫిర్యాదులు చేస్తూ ఉండరు ఎప్పుడు కూడా. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:14 దేని గురించి కూడా మీరు సంశయములు గాని సణుగులు గాని మాని, సంశయములు సణుగులు లేకుండా సమస్తం మీరు చేస్తూ ఉండాలి. అప్పుడు ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. ఏంటి అర్థం ఏంటి?
సేమ్ యాటిట్యూడ్ విచ్ ఇస్ ఇన్ యు విచ్ వాస్ ఇన్ క్రైస్ట్ జీసస్.
ఫిలిప్పీలు రాసిన పత్రిక 2:5 లో క్రీస్తునే యేసును కలిగిన ఈ మనసు మీరును కలిగి
ఉండు.
ఆయన ఎప్పుడు సణుక్కోలేదు, సంశయాలు కలిగి ఉండు. మీరు కూడా ఎప్పుడు ఫిర్యాదులు చేయొద్దు, సడుక్కోద్దు. ఆయన ఎల్లప్పుడు తండ్రి అయిన దేవుని సంతోషిస్తూ ఉండేవాడు, మీరు కూడా ఎప్పుడు సంతోషిస్తూ ఉండండి. నేను ఒక యవనస్తుడిగా చుట్టూ పరిస్థితులు చూశాను. ఫిలిప్పి 4:4 మీద ఎవరు బోధించడం నేను వినలేదు. ఆ ఫిలిప్పి 2:14 అనే అంశం మీద ఎవరు బోధించడం కూడా వినలేదు నేను. సణుగులను సంశయములను మాని సమస్తమును చేయడంటున్నారు. మరి వారానికి 7 రోజులు, రోజుకి 24 గంటలు ప్రభునందు ఆనందించడం చెప్తున్నారు. ప్రభా, ఇది ఎవరు చేయటం నేను చూడడం లేదు. ఒకవేళ ఎవరన్నా అక్కడక్కడ ఉన్నారేమో నాకు తెలియట్లేదు. అయితే నీ వాక్యంలో ఉంది. ఇట్లా కొన్ని కొన్ని ఆజ్ఞలు నేను కనుగొన్నాను. ఫిలిప్పి 4:6 దేని గురించి చింతపడకుడి. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 ఈ రీతిగా చెప్పినప్పుడు మీరు సాధ్యమైనంత వరకు ఎక్కువ సమయము ప్రభువును ఆనందించడానికి ప్రయత్నం చేయండి అంటే అలా అయితే చేయొచ్చు. దానికి ఎట్లా చేయడానికి ప్రయత్నం చేయమని లేదు. ఇక్కడ చెయ్యండి, ఇట్లా ఆనందించండి. మరి చాలా చాలా సార్లు లేదు, ఎల్లప్పుడూ అనుంది. ప్రభువా, ఇది నిజంగా సాధ్యమేనా? ఈ దౌర్భాగ్యకరమైనటువంటి భూమి మీద ఎవరైనా ఎల్లప్పుడూ సంతోషిస్తూ ఉండగలరా? ఒకటే జవాబు ఈ ప్రశ్నకి, యేసు ప్రభువారు ఇట్లా జీవించారా?
Did he say to you, follow me?
నన్ను వెంబడించి నన్ను మీతో చెప్పారా? మీరు చర్చిలో పాడుతున్నారు, ఎల్లప్పుడు మీరు వెంబడించండి వెంబడించండి అంటున్నారు. మీరు మాత్రం అసలు ఎప్పుడు వెంబడించట్లేదు. చాలా పాడడానికి మంచి చక్కగా ఉంది కనుక తలలు ఊపుతున్నారు, భుజాలు ఊపుతున్నారు, చక్కగా ఫాలో ఫాలో అని పాడుతున్నారు. లేకుంటే ఎన్నో సంవత్సరాలుగా నేను కూడా దాని విధేయత చూపించకుండా పాడుతుండేవాడిని. నా జీవితంలో ఒక సమయానికి వచ్చాను, నేను అన్నాను, ప్రభా,
even if there is not one Christian in the world who is obeying the command of God, the Lord always, I'll be the first one.
ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించుడి అనే దానికి విధేయత చూపించే వ్యక్తి క్రైస్తవుడు ప్రపంచంలో ఒక్కరు లేకపోయినా కానీ నేను మాత్రం విధేయత చూపిస్తాను అనుకున్నాను. ఎందుకంటే వాక్యం చెప్తుంది. లేనట్టయితే అసలు ఈ పుస్తకం నేను పారేసి దేవుని వాక్యం కాదని చెప్తాను. కానీ నేను అబద్ధం చెప్పకూడదు, ఇది దేవుని వాక్యం. అయితే విధేయత చూపించడానికి అసాధ్యమైన సంగతి చెప్తున్నారు. ఎట్లాంటి దేవుడైనా మీరు చేయలేనటువంటి సంగతులు చేయమని చెప్పడానికి నా కొడుకుని పిలిచి 5 టన్నులు బరువు మోయమని తల మీద పెడతానా? లేదు. దేవుడు ప్రేమగల తండ్రి, అది నా జీవితాన్ని మార్చింది. నేను చేయలేనటువంటి సంగతి నన్ను చేయమని చెప్తాడు దేవుడు అని ఎప్పుడు అనుకోను. అది నాతో నేను చేయలేను. అయితే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని కృపతో నేను చేయగలను. ఎవరో ఒకసారి అతను అన్నారు, సహోదరుడు జాక్ గారు, కొండ మీద ప్రసంగం గురించినటువంటి దాని అంతస్తు చాలా చాలా హెచ్చైన అంతస్తు స్థాయి, దాని విధేయ చూపించడం చాలా కష్టం అన్నారు. నేను దాని విధేయ చూపించడం కష్టమేం కాదు,
ఇంపాసిబుల్,
అది అసాధ్యం అన్నారు. కష్టం కాదు, అసాధ్యం అన్నారు. ఒక్కసారి కనుక మీరు అసాధ్యం అనుకుంటే అప్పుడు దేవుని దగ్గరకు వచ్చి చెప్పాలి, ప్రభా, ఇది కష్టం కాదు, ఇది అసాధ్యము, కనుక దీన్ని కృప అనుగ్రహించమని. చూడండి, చంద్రుని దగ్గరికి వెళ్ళడం అంటే అది కష్టం, సూర్యుని దగ్గరికి వెళ్ళడం అంటే అసాధ్యం. అట్లాంటిది కూడా మరి దేవుని యొక్క ఆజ్ఞలు ఎలా ఉన్నాయంటే చంద్రుని దగ్గర సూర్యుని దగ్గరికి వెళ్ళండి అన్నట్టు. ప్రభా, ఇది అసాధ్యం, నీవు కృప ఇవ్వాలి. ఈ నూతన నిబంధన పాత నిబంధన ఎట్లా ప్రారంభమవుతున్నాయో తెలిసినా,
Genesis chapter 18.
ఆదికాండము 18.
Genesis 18 we read about the Lord telling Abraham.
ఆదికాండం 18వ అధ్యాయంలో ప్రభు అబ్రహాముతో చెప్పిన కొన్ని సంగతులు చూస్తాం. సారా ద్వారా నీ కుమారుడు కలుగుతాడు. ప్రభు అబ్రహాముతో చెప్పాడు 13వ వచనంలో. అంతటి యెహో అబ్రహాముతో వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా ప్రసవించదునా అని సారా నవ్వనెలా. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే 14వ వచనంలో యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఇశ్రాయేలు ప్రజల యొక్క చరిత్ర ఎట్లా ప్రారంభమైంది? ఎందుకంటే ఈ కుమారుడే, ఇస్సాకు ద్వారానే ఇశ్రాయేలు యాకోబు పుట్టినాడు. ఆ జనాంగం ఎట్లా ప్రారంభం తెలిసిన ఒక ప్రశ్నతో, యెహోవాకు అసాధ్యమని ఏదైనా ఉన్నదా? ఏంటి ప్రశ్న? ఈ నూతన బంధన ఎట్లా ప్రారంభమైంది? లూకాసు వార్త 1వ అధ్యాయం, దూత మరియకు ప్రత్యక్షమైనప్పుడు. లూకాసు వార్త 1:37. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకము కానేరదు. అదే సంగతి, దేవునికి ఏది కూడా అసాధ్యమైనది కాదు. ఆ రీతి క్రైస్తవ సంఘం యొక్క చరిత్ర ప్రారంభం, ఇస్రాయేల్ చరిత్ర అట్లా ప్రారంభమైంది. ప్రారంభం ఇది ప్రాముఖ్యమైనది కదా. పాత నిబంధనలో ఉన్నటువంటి ఇస్రాయేల్ చరిత్ర, నూతన బంధనలో సంఘ చరిత్ర ఒక ప్రశ్నతో ప్రారంభమవుతున్నాయి. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏది అసాధ్యమైనది కాదు దేవునికి. అనేక మంది క్రైస్తవులు ఈ విశ్వాసాన్ని కలిగి ఉండటం లేదు. మీరు లేఖనాల్లో కొన్ని కొన్ని ఆజ్ఞలు చదివినప్పుడు, ఇది దేవుని యొక్క చిత్తమని ఎరుగుదురు, ఇది బైబిల్ యొక్క అంతస్తు అని తెలుసు. అపవాది మీ చెవుల్లో అరుస్తూనే ఉంటాడు, ఇది అసాధ్యమైంది, ఇది అసాధ్యమైంది అని. చూడండి, కొన్ని కొన్నిసార్లు నరహంతకులైనటువంటి వాళ్ళు మారుమనసు పొందిన వాళ్ళు మన దేశంలో కూడా. నాగాలాండ్ లో ఇంచుమించు ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తే శిరఛందనలు చేసేటటువంటి వాళ్ళు, తలలు నరికేసేటువంటి వాళ్ళు కూడా మారుమనసు పొందారు. ప్రతిరోజు ప్రజలను వాళ్ళు చంపేసేవారు. మరి వెళ్ళి వాళ్ళకి చెప్పి ఈ రోజు నుంచి మీరు ఎవరిని చంపకూడదంటే ఎట్లా చేయాలి? మరి రోజు 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 ఎంతమందిని చంపేస్తున్నావు, అయితే ఈ రోజు నుంచి ఎవరిని చంపకూడదు అంటున్నారు, ఎట్లా సాధ్యం అన్నారు? జరిగిందని ఇప్పుడు వాళ్ళ ప్రజలు మనుషులు చంపట్లేదు. మరి ఇది నాన్న ప్రభు చెప్తున్నప్పుడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, దేని గురించి చింతపడకూడదు. ఇది సాధ్యమా అని ఎట్లా మనకు ప్రశ్న వస్తుంది? దేవుడు మన సహాయం చేయగలడు. యేసుక్రీస్తు ప్రభు వారు నడిచినట్టుగా నడవటం మనం అది నమ్మాలి. దేవుడు నిన్ను నన్ను కూడా పరలోక సంబంధమైన జీవితం భూమి మీద జీవించడానికి దానికి ఆయన కృపను గ్రహిస్తాడు. దాన్ని నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభు వారు నడిచినట్టుగా మనం కూడా నడవటం, యేసుక్రీస్తు ప్రభు వారు జయించినట్టు మనం కూడా జయించగలం. ఒకవేళ హైదరాబాద్ లో ఏ ఇతర క్రైస్తవుడు నమ్మకపోయినా గానీ, ఓ ప్రభువా నేను నమ్ముతాను, నేను మొదటివాడుగా ఉంటాను నమ్మేవాళ్ళని చెప్పేవాళ్ళు. ఈ పట్టణానికి నేను రుజువు పరిచి చూపిస్తాను, ప్రతిరోజు యెహోవా దేవుని ఆనందించేవాడుగా ఉంటాను, పరిశుద్ధాత్మతో నింపు, ఈ ఆత్మతో ప్రతిరోజు నింపబడే సహాయం చే. ఈ భూమి మీద పరలోక సంబంధమైన జీవితం జీవించడం ఒకటే మార్గం. హనోకును గురించి చెప్పుకున్నాం కదా, ఈ హనోకును గురించినటువంటి సంగతి నా మనసులోకి వచ్చింది. మరి హనోకు ఆదాము చనిపోక ముందే పుట్టాడు. ఆదాము 930 సంవత్సరాలు జీవించాడు. తను చనిపోవడానికి చాలా ముందుగానే హనోకు పుట్టాడు. ఆది కాండం 5వ అధ్యాయం చదివినట్టయితే వాళ్ళందరూ కూడా ఎంతంత కాలం బ్రతికారో ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ ఆ వివరాలన్నీ సులువుగా తెలుసు. నేను అనుకుంటాను హనోకు యవనస్తుడిగా చిన్నప్పుడు ఆదాం దగ్గరికి వెళ్ళి, మరి ఆదామును నీవు ఏదేలో ఉన్నావు కదా, దాని గురించి నాకేమో చెప్పు, నువ్వు అక్కడ ఏదేని వనంలో దేవునితో నడిచినప్పుడు నీకు ఎట్లా ఉండిందో చెప్పు. ఒకవేళ ఆదాం చెప్పు, ఓ చాలా అద్భుతంగా ఉండేది, ఆయన ఎంతో ప్రేమ గలవాడు, ఎంతో దయగలవాడు, నేను ఆయనకి అభిధేయం చూపించిన ఎంత బుద్ధిహీనుడు నేను, ఆ కానీ నేను ఇప్పుడు బయటకు వచ్చాను వనంలోంచి. ఒకవేళ హనోకు ఆదాముని అడుగుంటాడు, మరి ఇప్పుడు భూమి మీద దేవునితో నడవగలవాను, లేదు లేదు అసాధ్యం, ఇప్పుడు లోకం అంతా పాపంతో కూలిపోయింది. ఏదేనులో అయితే దేవునితో నడిచేవాళ్ళం. ఒకవేళ హానోకు వెనక్కి వచ్చి మరి తన సొంతంగా దేవుని వెతకడం ప్రారంభించాడు, ప్రభా ఈ భూమి మీద నేను నీతో నడవడం అసాధ్యమైంది, అతనికి విశ్వాసం ఉంది, మరి దేవుడు అండి, అవును దేవునితో నడవగలవు. బైబిల్ చెప్తుంది ఆది కాండం 5వ అధ్యాయంలో రాయబడింది హనోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఎట్లా జరిగింది? ఆదాం అన్నాడు, లేదు లేదు ఇక్కడ సాధ్యం కాదు, ఏదైనా వనంలో జరిగింది కానీ ఇక్కడ జరగదు అన్నాడు. అయితే ఒక మనుషునికి విశ్వాసం ఉంది, ఇక్కడ సాధ్యమైదని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఎట్లా దేవునితో నడిచాడో, ఎట్లా పైకి ఎత్తబడ్డాడో, హెబ్రీ 11:5 విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడింది. అతని విశ్వాసం ఉంది, ఆదాముకు లేనటువంటి విశ్వాసం హనోకు ఉంది. ఆదాము అనుకున్నాడు ఏదైనా వనములోనే దేవునితో నడవటం సాధ్యం అనుకున్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. అనేక మంది క్రైస్తవులు కూడా ఇట్లా అనుకుంటారు, మరి మన చుట్టూ ఉన్న వాతావరణం పరిస్థితులు అన్ని కూడా బాగుంటే అప్పుడు దేవునితో నడుస్తాను నేను, నాకు ఎప్పుడు విధేయత చూపించే మంచి భార్య ఉంటే నేను ఎప్పుడు దేవునితో నడుస్తాను, నన్ను ఎప్పుడు రెచ్చగొట్టదు అప్పుడు దేవునితో నడుస్తాను, నా హస్బెండ్ నా భర్త ఎప్పుడు ఫిర్యాదు లేకుండా నన్ను గురించి చాలా జాగ్రత్త వహించే భర్త ఉంటే నేను దేవునితో నడుస్తాను, నా యజమానుడు ఆఫీసులో ఆయన చాలా దయగలిగిన వాడిగా ఉండి చాలా క్రమంగా అస్తమానం ప్రమోషన్లు ఇచ్చేస్తుంటే దేవునితో నడుస్తాను, మా ఇంట్లో అన్ని బాగా ఉండాలి, పైనుంచి వర్షం కారకూడదు, ఇంట్లో అన్ని చాలా సక్రమంగా ఉన్నాయి అప్పుడు దేవునితో నడుస్తాను. ఇదంతా ఎలా ఉందంటే ఆదాం మాదిరి, ఏ దేనిలో అన్ని చక్కటి పరిపూర్ణమైనటువంటి పరిస్థితుల్లో వాతావరణం ఉందగానే దేవునితో నడుస్తాను. హనోకు విశ్వాసం అట్లాంటిది కాదు, మరి నేను ఏదైనా ఉండక్కర్లేదు, దుష్టులైనటువంటి ప్రజల మధ్యలోనే ఉండొచ్చు కానీ అన్ని తప్పుగా జరుగుతుండొచ్చు. మరి హనోకు లేనటువంటి అన్ని చూడండి, ఆయనకు కారు లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, ఆయనకు స్కూటర్ కూడా లేదు, ఆయన దేవునితో నడిచాడు, ఆయన బ్యాంక్ అకౌంట్ లేదు, ఆయన ఏదో వ్యవసాయదారుడు, దేవునితో నడిచాడు. తన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం చాలా పరిపూర్ణంగా ఉండాలని ఎదురు చూడలేదు. మరి ఆయన భార్య అట్లాంటిదో నాకు తెలియదు, కానీ అయినా కానీ దేవునితో నడిచాడు. కానీ నేను చెప్పడానికి ప్రయత్నం చేసేది ఏమిటంటే దేవునితో నడవటం అనేది పరిస్థితుల ప్రభావం ఎలా ఉన్నా కానీ ఇది వేరే వ్యక్తిగతంగా ఒక్కొక్కరు తీసుకోవాల్సిన నిర్ణయం. నీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం పరిపూర్ణంగా ఉండాలి అంటే ఎప్పుడు జరగదు. ప్రభా ఇవన్నీ తప్పుడు విధానాల్లో ఉన్నప్పుడు కూడా నేను దేవునితో నడుస్తాను, అది విశ్వాసం. ఆ రీతిగా హనోకు దేవునితో నడిచాడు, తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ దుష్టులుగా ఉన్నా. కనుక ఈ మనుషుల యొక్క ఉదాహరణ ఎందుకు చేసుకోవాలి ప్రభా? మరి హనోకు బైబిల్ లేదు, ఆయనలో పరిశుద్ధాత్మ జీవిస్తున్నది లేదు, ఆయన సహవాసం లేదు, ఆయన స్పెషల్ మీటింగ్స్ లేవు, ఆయన ప్రోత్సహించడానికి బోధకులు లేరు. ఆయన దేవునితో నడిచాడు. ఈ వచనం నాకు చాలా ఇష్టం. విశ్వాసం బట్టి అతడు మరణం చూడకుండా కొనుక్కోబడ్డాడు. చనిపోలే, మరణం కూడా లేదు ఆయనకి. మరి విశ్వాసాన్ని బట్టి పైకి కొనుక్కోబడ్డాడు. మరి ఆది కారణం 5వ అధ్యాయం చాలా శ్రద్ధ కలిగిస్తున్నాయి ఈ మాటలు. ఏం చెప్పాడు చూడండి, ఇది చాలా శ్రద్ధ కలిగించే అధ్యాయం. అసలు మొత్తం బైబిల్ అంతట్లో ఎట్లాంటి అధ్యాయం లేదు, మీకు చూపిస్తాను. ఆది కాండం 5:5 ఆదాము బ్రతికిన దినములు 930 ఏండ్లు చనిపోయి మృతి పొందాను. తన కుమారుడు చేతు 8 అతడు 912 ఏండ్లు బ్రతికాడు, తర్వాత చనిపోయాడు. తన కొడుకు అయిన ఏనోషు అది 11వ వచనంలో అతను కూడా చనిపోయాడు. తర్వాత కేయినాను తన కొడుకు 14వ వచనం అతడు చనిపోయాడు. తన కుమారుడైన మహలేలు 17వ వచనంలో అతడు చనిపోయాడు. అతని కుమారుడైన ఎరెదు 20వ వచనంలో అతడు చనిపోయాడు. తర్వాత 7వ వాడు హనోకు. మరి అతడు ప్రభా ఏంటి నా చుట్టూ అందరూ చనిపోతున్నారు, నేను చనిపోకుండా ఏదన్నా నువ్వు అద్భుతం చేస్తావా? చూడండి ఎట్లాంటి విశ్వాసం, ప్రభు అందరు చనిపోతున్నారు నేను చనిపోకుండా ఉంటాను నువ్వు ఏదైనా అద్భుతం చేస్తావా? దేవుడు అన్నాడు, నీ విశ్వాసమును బట్టి నీకు కలుగును కాక. విశ్వాసమును బట్టి అతడు కొనుపోబడిన, హెబ్రీ 11వ అధ్యాయంలో చదువుతున్నారు అది. ఒకవేళ అతనికి ఆ విశ్వాసం లేకుంటే ఇతరుల మాదిరిగా చనిపోయిండు కూడా వీని కూడా. మరి ప్రభు అన్నాడు సిద్ధంగా ఉన్నావు రావడానికి, నీ భార్య కంటే పిల్లల కంటే అధికంగా నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభు. మరి చనిపోకుండా నేను తీసుకుని పోగలను నమ్ముతున్నావా? అవును ప్రభు. నీ విశ్వాసం బట్టి జరుగును కాక. మరి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ప్రియ సహోదరులారా, సహోదరులారా, ఇవన్నీ కూడా మన ప్రోత్సాహానికి మనకి ఇవ్వబడ్డాయి. ఈ ప్రజలు నమ్మారు దేవుడు సత్యవంతుడు. ఇతర ప్రజలు చుట్టూ ఉన్నటువంటి ప్రజల యొక్క విశ్వాసం ఏ స్థాయిలో ఉంది ఎట్లాంటివి చూడలేదు వాళ్ళు. ఈ తరంలో ఉన్నటువంటి విశ్వాసులకు నేను చెప్పే గొప్ప వర్తమానం ఏంటంటే, మీ చుట్టూ ఉన్నటువంటి ప్రజల విశ్వాసాన్ని బట్టి మీరు జీవించద్దు. ఈ టెలివిజన్ లో బోధించే బోధకుల విశ్వాసాన్ని బట్టి మీరు జీవించద్దు. మీకు ఎట్లా ఎక్కువ డబ్బు ఎట్లా సంపాదించాలి, మంచి కారు ఎట్లా రావాలి, మంచి ఇల్లు ఎట్లా రావాలి, ఈ సంగతులు బోధిస్తున్నారు. అయితే ఈ పాప సంబంధమైన లోకంలో మీరు దేవునితో ఎట్లా నడవాలనే శ్రేష్టమైన సంగతులు బైబిల్ బోధిస్తుంది. మీరు పాపం లేకుండా ఎట్లా నడవగలరు? నీ సంవత్సరంలో 365 రోజులు కూడా నీ భార్య మీద ఒక్కసారి కూడా కోప్పడకుండా నువ్వు ఎలా జీవించగలవో బైబిల్ బోధిస్తుంది. అది సాధ్యమని నమ్ముతున్నారా? మీరు చెప్పకండి, సహోదరుడా మా నా భార్య సంగతి మీకు తెలియదు అని చెప్పకండి. ఒకసారి ఒకరు ఎట్లా అన్నారు, సహోదరుడు జాక్ గారు మీ భార్య సంగతి వేరు కానీ నా భార్య సంగతి మీకు తెలియదు అన్నారు. మరి బైబిల్ అట్లా చెప్తుందా? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏం చెప్తుంది? కొలసీ 3:19
Husbands, love your wives and don't be bitter if they behave properly and they obey you in everything.
భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి వారిని నిష్ఠుర పెట్టకుడి అన్నప్పుడు వాళ్ళు అన్నింటిలో విధేయత చూపిస్తున్నట్టయితే ఎలా చేయడం? అలా ఉంది అక్కడ లేదు, అక్కడ ఏమి షరతులు లేవు. నీ భార్య మంచిదైతే, నీ భార్య నీకు ఎప్పుడు విధేయత చూపిస్తుంటే అని ఇట్లాంటి షరతులు లేవు. నీ భార్య ఇట్లాంటి వాటితో సంబంధం లేదు. దేవుని యొక్క కృప ద్వారా ఇది చేయటం సాధ్యం. ప్రియ సహోదరులారా, సహోదరులారా, చెప్పకూడదు.
ప్రామిసెస్ ఆఫ్ గాడ్.
దేవుని విశ్వాసం మీద ఆధారపడి మీ విశ్వాసం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద నడిచినట్టుగానే మనం కూడా ఎల్లప్పుడూ దేవుని సంతోషిస్తాం, అందరిని ప్రేమిస్తూ, ఎవరితో పోట్లాడకుండా, ఎప్పుడు ఎవరి మీద కోప్పడకుండా, ఎప్పుడు నిరుత్సాహపడకుండా, ఎప్పుడు కలత చెందకుండా, ఎందుకంటే పరలోకంలో మన తండ్రి ఉన్నాడు. ఏదో కొన్ని నిమిషాలు కొన్ని రోజులు మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఉట్టుటి మాటలు నేను చెప్పట్లేదు. ఈ రోజు నుంచి మీ జీవితం యొక్క దిశ అది మార్చేసేటటువంటి విశ్వాసాన్ని మీరు అటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని
చెప్తారు.
పరలోకాన్ని మీ హృదయంలోనే తీసుకుని వచ్చేటటువంటి రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించినట్లు. పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడిపోతే మిమ్మల్ని నింపమని ప్రభుని అడగండి. మీ జీవితాన్ని పర సంబంధం చేసాడు, మీ గృహాన్ని కూడా పరలోకంగా చేశాడు, మీ సంఘం కూడా పరలోకంగా చేయబడ్డాడు. అది సాధ్యం. దానిలో కొద్దిపాటి నేను రుచించాను నా జీవితంలో, నా ఇంట్లో, నా సంఘంలో. దాని నుండి మెరుగైందిగా అభివృద్ధి పొందుతున్నాను. అది పరలోకం ఉన్నంత పరిపూర్ణంగా ఇంకా లేదు, అయితే అది ముందు రుచి, అది ఇంకా మెరుగైందిగా శ్రేష్టమైనదిగా అవుతుంది. మరి ఆ ముందు రుచే ఎంత చక్కగా ఉంటాయి. దేవుడు మిమ్మల్ని దీవించినగా ప్రార్థన చేసుకున్నాం. పరలోక తండ్రి, మీతో నడిచినటువంటి ప్రజల యొక్క అనుభూతి అది సాధ్యమని మేము కూడా మీతో నడుచుటకు తీర్మానించుకున్నాం కాక, సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.